Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusion in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host and that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం ఫిబ్రవరి 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం. మైండ్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం. వచ్చేసామండి, ఈరోజు ఈ నెల బాలగోకులం కార్యక్రమం తీసుకొని మేము ముందుకు వచ్చేసాం. మరి ఎప్పుడూ చేసే విధంగానే ఈ వారం కూడా కథలు, పద్యాలు, శీర్షికలు, బుడుగు నాటకం ఇవన్నీ తీసుకుని మేము ముందుకు వచ్చేసాం. మరి మీకు తెలిసిందే కదా, ప్రతి నెల రెండవ వారం శనివారం పొద్దున 9:30 నుంచి 10:30 వరకు బాలగోకులం కార్యక్రమం ఫిలడెల్ఫియా నుంచి ప్రసారం అవుతుంది. మరి మైండ్ మీడియా బాలగోకులంలో పాల్గొనే పిల్లల్ని ముందు పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. మరి శ్రీరామ్, మొదలుపెట్టి నీ పరిచయం.
నా పేరు శ్రీరామ్, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు పద్మజ, మా నాన్నగారి పేరు నాగరాజు. నాకు 12 ఉన్నాడు, నాకు పేరు విశ్వనాథ్.
నా పేరు నిహారిక, నేను 5వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు రజని, మా నాన్నగారి పేరు కృష్ణ.
నా పేరు సాయి స్మరణ్, నేను 2వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు సమీర, మా నాన్నగారి పేరు రాజా. నాకు తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు కృష్ణ.
నా పేరు వైష్ణవి, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ పేరు శ్రీవాణి, మా నాన్న పేరు కృష్ణ.
నా పేరు కాశ్యప్, నేను 3వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు శ్రీ విద్య, మా నాన్నగారి పేరు కామేష్.
నా పేరు వశిష్ట, నేను 8వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు శ్రీ విద్య, మా నాన్నగారి పేరు కామేష్.
పరిచయాలు అయిపోయినాయి కదా, మరి ఇప్పుడు కశ్యప్ పాడే గణేష్ ప్రార్థనతో కార్యక్రమం మొదలు పెడదాం. కశ్యప్ వినిపించమ్మా గణేష్ ప్రార్థన.
మూషిక వాహన గజాన, మూదక హస్త గజాన, చామర కర్ణ గజాన, విలంబిత సూత్ర గజాన, వామన రూప గజాన, మహేశ్వర పుత్ర గజాన, విఘ్న వినాయక గజాన, పాత నమస్తే గజాన, మూషిక వాహన గజాన, మోదక హస్త గజాన, చామర కన్న గజాన, విలంబిత సూత్ర గజాన.
చాలా బాగుంది. మరి ఇప్పుడు ఒక కథ విందాం. మరి ఎవరు వినిపిస్తున్నారంటే నిహారిక. నీ కథ, నువ్వు చెప్పే కథ పేరు ఏమిటో చెప్పి మొదలు పెట్టమ్మా.
నా కథ పేరు శ్రీనాథుడు. ఇప్పుడు మొదలు పెట్టాను. శ్రీనాథుడు సంచారము చేసే మొదటి రోజుల్లో ఒక ఊరిలో ప్రవేశించాడట. అక్కడ ఒక చెట్టు కింద రచ్చిబండ మీద కొందరు పండితులు కూర్చొని ఏదో చర్చించుకున్నచున్నారట. వారు పండిత వేషంలో అక్కడికి వచ్చిన కొత్త వ్యక్తిని చూసి అతన్ని ఆట పట్టించాలని నందరు నందరే ఎందరెందరే అనే సమస్యనిచ్చి పూరించమన్నారట. శ్రీనాథునికి ఒళ్ళు మండి ఈ విధంగా పూరించారు. కొందరు బయలు వాస్తవములు, కొందరు పాటిని తేరి టెక్కముల్, కొందరు ప్రాకృతీశ్వరులు, కొందరు కారుని ఎక్కిరింతలు, కొందరు కృష్ణ జన్మమున గూసిన వారలు నీ సదస్సులో. నందరు నందరే మరియు నందరు నందరే ఎందరెందరే భావము. ఇక్కడి సభలో కొందరు భైరవాశ్వములు అంటే భైరవుని వాహనములు అంటే కుక్కలు, కొందరు అర్జున రథము పైన పతాకము, ఆయన రథము జెండా పైన హనుమంతుడు ఉంటారు అంటే కోతులు, కొందరు పురాతన పందులు, కొందరేమో యముని వాహనములు అంటే దున్నపోతులు, కొందరు గాడిదలు. అందరూ అందరే అని చెప్పాడు. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఆయన స్నేహితుడని తెలుసుకొని క్షమించమని వేడుకున్నారు. ఈ సంఘటన ఒక రాజసభలో జరిగిందని ఇంకొక పుస్తకంలో ఉంది. అక్కడి పండితులు శ్రీనాథుడిని ఈ ప్రశ్న అడిగారని ఇంకొక పుస్తకంలో కూడా ఉంది. ఒకవేళ ఈ ప్రశ్న ఇస్తే మనకి మంచి పూర్ణ కథ
బాగుందమ్మా నీ కథ, చక్కగా సమయ స్ఫూర్తితో పూరించాడు కదా శ్రీనాథ కవి. మరి తరువాత ప్రేక్షకుల కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతానని ముందుకు వస్తున్నాడు శ్రీరామ్. శ్రీరామ్, నువ్వు ప్రశ్నలు అడిగే ముందు శ్రోతలు ఎవరికైనా సమాధానం చెప్పగలిగితే వాళ్ళు కాల్ చేయాల్సిన నెంబర్లు చెప్పి తర్వాత ప్రశ్నలు అడుగు.
మీకు జాబ్ తెలిస్తే నెంబర్ యుఎస్ నుండి అయితే 484-364-3471, ఇండియా నుండి అయితే 988-555-567 కాల్ చేయండి. ఈసారి మేము శ్రోతలని అడిగే ప్రశ్నలు రెండు. నేను తెలుగు పదం చెప్తే మీరు దానిని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పాలి. తయారుగా ఉన్నారా? మరి మీకు మొదటిది దుర్బిణీని ఇంగ్లీష్లో ఏమంటారు? మళ్ళీ ఇంకోసారి, దుర్బిణీని ఇంగ్లీష్లో ఏమంటారు? దానికి గల పర్యాయ పదం ఏమిటి? మళ్ళీ ఇంకోసారి, దానికి గల పర్యాయ పదం ఏమిటి? రెండవ ప్రశ్న, విద్యులతని ఇంగ్లీష్లో ఏమంటారు? మళ్ళీ ఇంకోసారి, విద్యులతని ఇంగ్లీష్లో ఏమంటారు? మరి మా ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి. నంబర్ యుఎస్ నుండి అయితే 484-364-3471, ఇండియా నుండి అయితే 988-555-572. ఆగండి, మీరే అనుకుంటున్నారో మాకు తెలుసు, గూగుల్లో వెతుకోకూడదు.
బాగుందమ్మా. మరి విన్నారు కదండి శ్రీరామ్ అడిగిన ప్రశ్నలు. మీరు ఎవరికైనా కానీ సమాధానాలు తెలిసినట్లయితే తప్పకుండా మాకు కాల్ చేసి చెప్పండి. మరి కార్యక్రమాల తర్వాత వైష్ణవి పాట పాడుతుంది, విందాం.
నేను వాసుదేవయ్యని త్యాగరాజ కీర్తన పాడుతున్నాను.
వాసుదేవయని వెడనినైడం పారి కునిగరరే శ్రీ 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 వాసుదేవ. వాసవాది సురపూజితుడై, వాసవాది సురపూజితుడై, వాసవాది సురపూజితుడై, వాసవాది సురపూజితుడై, ప్రజాపతి సురపూజితుడే వారి జనయను నిమదిని తలచుచును వాసవాది సురపూజితుడే వారి జనయను నిమదిని తలచుచును వాసుదేవయని వెడలినైడం పారి పగుమీర నటనము సేయుచును పతిత పావను నీత వేడుచును పగుమీర నటనము సేయుచును పతిత పావను నీత వేడుచును రాగతాల గదులను పాడుచును 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 త్యాగరాజ సన్ను తొణి పొగడుచును రాగతాల గదులను పాడుచును త్యాగరాజ సన్ను తొణి పొగడుచును వాసుదేవయని వెడలినైడం పారి కొని గణరేషి వాసుదేవ.
చాలా బాగుంది వైష్ణవి. ఈ పాటని దరువు అంటారట, త్యాగరాజు గారు రాశారు. మరి ప్రహ్లాద భక్త విజయ నృత్య రూపకం ప్రారంభంలో దౌవారికుడు అనే అతను కృష్ణుణ్ణి కలవడానికి వెళ్తున్నప్పుడు అది వర్ణించే పాటట ఇది. మరి విన్నాం కదా, చాలా బాగా పాడావు వైష్ణవి. మరి తర్వాత కార్యక్రమంలో శ్రీరామ్ పద్యం చెప్తాడు, విందాం.
నేను ఈరోజు చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రచించిన పద్యం చెప్తాను. అన్నదానం గొప్పదనం వచ్చునే కానీ అన్నము త్యాగులు నరిగిపోవు. వస్త్రదానం కూడా భవ్యదానమే గాని వస్త్రం ఏడాదిలో పాతది అగును. గృహదానం ఒక్కటి ఉత్కృష్ట దానమే గాని గొప్ప కొన్నేళ్లలో కూలిపోవు. భూమిదానం మహాపుణ్యమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరిగిపోక ఎంచుకయ్యేని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై నిర్మలమై నిశ్చలమై ఇప్పుడుండు విద్యాదానమొక్కటి జగతి. ఈ పద్యం తాత్పర్యం ఏమనగా అన్నదానం గొప్పదే కానీ ఒక గంటలో అరిగిపోతుంది. వస్త్రదానం ఇంకా గొప్పది కానీ ఆ వస్త్రం ఒక సంవత్సరంలో తిరిగిపోతుంది. గృహదానం ఇంకా చాలా గొప్ప దానం కానీ పెద్ద గాలి వానికి కూలిపోతుంది. భూమిదానం చేయటం మహాపుణ్యం కానీ దానిని ఇతరులు తీసుకుంటారు. అరిగిపోకుండా చినిగిపోకుండా కూలిపోకుండా భూమిని ఎవరు తీసుకోకుండా అల్లప్పుడూ ఉండేది విద్యాదానం ఒక్కటి. మన దగ్గర విద్య ఉంటే అన్నిటినీ సంపాదించుకోవచ్చు.
చాలా చక్కగా చెప్పావమ్మా శ్రీరామ్. మరి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకొని మళ్ళీ వద్దాం.
కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే నా వేషాలన్నీ నీ కొరకే నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే నా వేషాలన్నీ నీ కొరకే
నా కొరక నా కొరక వేషాలన్నీ నా కొరక నీ మోతాలన్నీ నా కొరక నా కొరక నా కొరక వేషాలన్నీ నా కొరక నీ మోతాలన్నీ నా కొరక
అడిగిన కోరిక తీరుస్తా నీ అందానికి నీ పడి తాస్తా అడిగిన కోరిక తీరుస్తా నీ అందానికి నీ పడి తాస్తా తళ తళ మెరిసే ప్రేమ పూసలు దండ గట్టి నీ మెడో వేస్తా నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే నా వేషాలన్నీ నీ కొరకే కనికరించవే నా పైని నీ మనసు నిల్పవే నా పైని కిలకల కొలికి కిరాకుమాని కనికరించవే నా పైని నీ మనసు నిల్పవే నా పైని నిలువున బందరు చదుపే ఇంటి ఊరే గిల్చద నారాణి ఓహం ఓహం హోం ఓహం ఓహం హై ఓహం ఓహం హోం ఓహం ఓహం హై
కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మీరు వింటున్నారు బాలగోకులం కార్యక్రమం ఫిలడెల్ఫియా నుంచి. ప్రతి నెల రెండవ వారం అంటే రెండవ శనివారం పొద్దున 10:30 నుంచి 11:30 వరకు ఒక గంట సేపు కార్యక్రమం ఉంటుందండి. మీ అభిప్రాయాలు కూడా పంపించవచ్చు మాకు. తర్వాత మీరు ఫోన్ చేయాలనుకుంటే కూడా నా పిల్లలు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు, చెప్పదండి ప్రశ్నలు కానీ, పొడుపు కథలు కానీ, ఇలాంటి వాటికి మీరు సమాధానం కాల్ చేస్తే మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తప్పకుండా కార్యక్రమం విని మీ అభిప్రాయాలు చెప్పడానికి కానీ సమాధానాలు చెప్పడానికి కానీ మాకు మీరు తప్పకుండా కాల్ చేయవచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న బుడుగు నాటకం విందాం.
నా పేరు బుడుగు, నన్ను బిడుగుని కూడా అంటారు. మా బామ్మ హా కోపం వచ్చినప్పుడు హారి పిడుగా అని అంటుంది. మరి నాకేడేళ్ళు మరేమో. మా అమ్మ నాన్న మా రాధ గోపాలం బామ్మ నన్ను బడిలో అని వీళ్ళందరూ నన్ను బడిలో పడేయాలని చూస్తున్నారు.
నీకెలా తెలుసు బుడుగు?
ఇలా అని మా మా బాబాయ్ చెప్పేట్లే, మన బడిలో పడేస్తే మన తెలివితేటలు పోతాయట.
తెలివితేటలు ఎలా పోతాయి?
ఇలా నాకు తెలీదు, కానీ ఇలా అని మా బాబాయ్ చెప్పారనుకో, అందుకునే తెలివితేటలు పోకుండా కొంచెం మందిని రష్మించాలని అనుకుంటున్నాను.
ఎలా రష్మిస్తావు?
కొంచెం బోల్డ్ మంది నన్ను సలహాలు అడుగుతున్నారు, నేను సలహాలు ఇచ్చి రష్మించుతాను.
సలహాలు అంటే ఏమిటి?
సలహాలు అంటే కోతలుట, కోతలు అంటే నాకు తెలియదుట. ఇలా అని కూడా మా బాబాయ్ చెప్పాడు. ఇప్పుడు నాకు చాలా మంది ఉత్తరాలు రాశారని నేను సలహాలు ఇస్తాను. మన దగ్గర లేకపోయినా సరే మనం అవి ఇవ్వాలి.
ఉత్తరాలా? ఎవరు రాశారు?
కావాలంటే ఒక కుర్రాడు ఉత్తరం రాశాడు చూడు, బడుగు. మరేమోనే మా అమ్మ నాన్న బడిలోకి వెళ్ళమంటున్నారు, లేకపోతే కొడతారని అంటున్నారు. మరెలా అని రాశాడు.
నువ్వే సలహా ఇచ్చావు?
ముందస్తుగా కోపం వచ్చింది, ఎందుకంటే వీడు నన్ను అనుమానం చేస్తున్నాడు. నా పేరు బుడుగైతే బడుగు అని ఎందుకు రాయాలి? అయినా వీటి కష్టాలు చూస్తే జాలి వేసింది కదా మనకి. అసలు నీ చిన్నప్పటి నుంచి, నీ తాతయ్య చిన్నప్పటి నుంచి పిల్లలు కష్టపడుతూనే ఉన్నారు. అందరూ చిన్నపిల్లల్ని బడిలో పెట్టేయడమే.
అవును పొడుగు, మా అమ్మ వాళ్ళు కూడా నన్ను బడిలో పెట్టేస్తున్నట్ట.
అయ్యయ్యో, పోనీ కదా అని 10 రోజులు వెళ్తే చాలట, రోజూ వెళ్ళాలి.
ఈ పెద్దవాళ్ళు చిన్నప్పుడు కష్టపడిన వాళ్ళది అయినా ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని బడిలో పెట్టేస్తున్నారు.
అదే మరి, అసలు చిన్నవాళ్ళు చితక వాళ్ళు బడికి వెళ్ళకుండా నేను కొన్ని సంగతులు చెప్తాను.
మీ దగ్గర దీనికి కూడా సలహాలు ఉన్నాయా? మొన్న ప్రైవేట్ మాస్టర్కి సలహాలు చెప్పావు కదా.
అలాంటివే. నా ఒకటో సలహా ఏంటంటే నాకు జ్వరం వచ్చిందని చెప్పాలి, కానీ వాళ్ళు అది నమ్మరు కదా. అందుకునే 100 చొక్క ఇప్పించుకోవాలి, అప్పుడు బయటికి వెళ్ళి చాలాసేపు ఎండలో నిలబడాలి, అప్పుడు పొట్ట మీద వీపు మీద జ్వరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మో ఈ జ్వరం గబగబా చూడు, నేను బడికి వెళ్ళొద్దని చెప్పు అని చెప్పాలి. ఇంకోటి, జ్వరం వచ్చిన తర్వాత పరిగెట్టుకుని వెళ్ళకపోతే జ్వరం చల్లారిపోతుంది తెలుసా?
నాకు జ్వరం చల్లారిపోయింది బడుకు. అప్పుడు మా అమ్మ చి జ్వరం కప్పో అనంది, అప్పుడు ప్రైవేట్ మాస్టర్ నాకు ప్రైవేట్ చెప్పేశాడు.
ఇంకోటి, దీనికి అసలు బామ్మ మంచిది, బామ్మకు చెప్పిస్తే చాలు, అదే అమ్మకు చెప్పిస్తుంది.
నీ రెండో సలహా కడుపు నొప్పి అనాలా? మొన్న ప్రైవేట్ మాస్టర్ వచ్చినప్పుడు కడుపు నొప్పి అని అనాలన్నావు కదా.
దీనికి కడుపు నొప్పి మంచిది కాదులే, ఎందుకంటే 2 లేకపోతే 10 సార్లు చేస్తే వాళ్ళు కారపూస పకోడీలు చేసుకుని మనకు పెట్టకుండా తినేస్తారు. ఇప్పుడు లేదు కదే అమ్మా అని చెప్తే కూడా వినరు. ఇప్పుడు లేకపోతే రేపు, లేకపోతే ఇంకో 10 రోజుల్లో వస్తుంది కదా, అందుకునే తినద్దు అని అంటారు.
మరెలా ఎన్నొప్పని చెప్పాలి?
తలనొప్పి అన్నిటికంటే మంచిది. ముందస్తుగా నమ్మరనుకో, కానీ తలనొప్పి అని 100 సార్లు లేకపోతే 10 సార్లు చెప్తే అప్పుడు కొంచెం నమ్ముతారు. ఇది కూడా ముందు బామ్మకు చెప్పాలి, అమ్మకు చెప్తే అస్సలు లాభం లేదు.
కానీ ఏం చేసినా లాభం లేదు, అమ్మ వాళ్ళు వినరు, అప్పుడు మళ్ళీ బడికి పంపేస్తారు.
అవును మరి, ఎలాగైనా బడికి వెళ్ళాలి అందుకుని కొంచెం ఎలాగైనా చాలా కష్టపడి రోజూ బడికి వెళ్ళడమే మంచిది. గబగబా చదివి పారేస్తే గబుక్కుని పెద్దవాళ్ళు అయిపోతాము.
అప్పుడు ఇంచక్క ఎప్పుడు పడే మానేయచ్చు.
అదిగో అమ్మ పిలుస్తుంది, ప్రైవేట్ మాస్టర్ వచ్చారనుకుంటా, దాంకుందాం.
విన్నారు కదండి బడుగు ఇచ్చిన సలహాలు. పిల్లలు బడి మానేయటానికి ఏ సలహాలు తీసుకున్నారో ఏమైనా విన్నారో అవి చక్కగా పాటించి మీ పిల్లలు కూడా బడి మానేస్తారేమో మరి చూసుకోండి. మరి కార్యక్రమంలో తర్వాత శ్రీరామ్ పాట పాడతాడు, విందాం.
శుద్ధ బ్రహ్మ పరస్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్, శుద్ధ బ్రహ్మ పరస్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్, శేష తల్ప సుఖ నిద్రిత రామ్ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్, చండ కిరణ కుల మండన రామ్ శ్రీమత్త శరత నందన రామ్, కౌసల్యా సుఖవర్ధన రామ్ విశ్వామిత్ర ప్రియతన రామ్, ఘోర తాటక ఘాతక రామ్ మారీచ దిని పాఠక రామ్, కౌశిక మక సంరక్షక రామ్ శ్రీమద్ హల్యోగారక రామ్, గౌతమ ముని సంపూజిత రామ్ సురముని వరగణ సంస్థత రామ్, నావిక దావిత మృదు పద రామ్ మిథిలాపుర జన మోహక రామ్, విదేహ మానస రంజక రామ్ త్రంబక కాముక భంజక రామ్, సీతా పిత వర మాలిక రామ్ కృత వైవాహిక కౌతుక రామ్, భాగవతర్ప వినాశక రామ్ శ్రీమద అయోధ్యా పాలక రామ్, రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్, రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్.
చాలా బాగుంది శ్రీరామ్. మరి నామరామాయణంలో బాలకాండ గురించి కదా పాడావు, మరి మళ్ళీ నెలలో కూడా నువ్వు ఇందులో తర్వాత కాండ పాడితే బాగుంటుంది. మరి ఇప్పుడు తర్వాత నిహారిక ఒక హాస్య సంభాషణ చెప్తుందట, అదే అండి జోక్ చెప్తుందట, విందాం.
జోక్ పేరు సెల్. బయాలజీ మాస్టారు సెల్ అంటే కణం అని అంటారు, ఫిజిక్స్ మాస్టర్ ఏమో బ్యాటరీ అని చెప్తారు, ఎకనామిక్స్ మాస్టరు అమ్మకం అని బల్ల గుద్దుతారు, చరిత్ర సారేమో జైలు గది అని భయపెడతారు. అవన్నీ కాదు, సెల్ అంటే ఫోన్ అంటారు ఇంగ్లీష్ మాస్టరు. ఏంటో చదువు చెప్పే వాళ్ళకి స్పష్టత లేదు, అందుకే చదువు మానేశారు.
బాగుందమ్మా, ఎవరి క్లాస్లో వాళ్ళ ఒక డెఫినేషన్ చెప్పేశారు కదా. మరి తర్వాత వైష్ణవి పండుగ గురించి వివరిస్తుందట, ఆ పండుగ ఏమిటో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
భారతీయులు నవరాత్రి పండుగను దుర్గా అమ్మవారు మహిషాసురుణ్ణి వధించి విజయం పొందిన సందర్భంలో జరుపుకుంటారు. శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపింది కూడా విజయదశమి రోజే. అర్జునుడు శమీ వృక్షంపై ఉన్న అస్త్రాలను పూజించి ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై గెలిచింది ఈ రోజే. ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రులు జరుపుకుంటారు. పార్వతీ అమ్మవారిని 9 రోజులలో 9 రూపాలలో పూజిస్తారు. ప్రతిరోజు వేరే వేరే రంగులతో అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాలలో దేవీ దేవతల విగ్రహాలతో బొమ్మల కొలువు పెడతారు. మా ఇంటిలో కూడా ప్రతి సంవత్సరం నవరాత్రులు జరుపుకుంటాము. బంధువులను స్నేహితులను పేరంటాలకి పిలుస్తాము. అందరము కలిసి అమ్మవారికి భక్తి గీతాలు పాడుతాము. నవరాత్రుల సందర్భంగా కొత్త బట్టలు కట్టుకొని విందు భోజనాలు కూడా చేస్తాము.
బాగుంది, చాలా చక్కగా వివరించామా నవరాత్రి ఎలా జరుపుకుంటామో ఎందుకు జరుపుకుంటామో. శ్రోతలందరూ ఒకటి గమనించాలి, ఈ చెప్పే పిల్లలందరూ కూడా ఇక్కడ అమెరికాలో పెరుగుతూ వాళ్ళ మాధ్యమమైన భాష ఇంగ్లీషు మధ్యలో వెళ్ళి నేర్చుకుంటున్న తెలుగులో చెప్తున్నారు కాబట్టి ఎంత చక్కగా ముద్దుగా అనిపిస్తుంది వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే. మరి తర్వాత వశిష్ఠ మనకు వివరిస్తున్నాడు ప్రతిజ్ఞ అనే శీర్షిక.
జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని, వందే మాతరం రాసింది బంకించంద్ర చటర్జీ అని ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ రోజు పొద్దున్న బడిలో చెప్పే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞ ఎవరు రాశారు? ఎవరూ చెప్పలేరు. ప్రతి టెక్స్ట్ బుక్లోనూ మొదటి పేజ్లో ఉంటుంది, కానీ దాన్ని రాసిన వ్యక్తి పేరు ఉండదు. తెలుసుకుందాం అని అనుకుంటే వివరాలు కూడా ఉండవు. అందుకనే నేను మీకు ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్తున్నాను. ఆయన పేరు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఆయన నల్గొండ జిల్లాలో అన్నపర్తి గ్రామంలో జన్మించారు. ఆయన తెలుగు, సంస్కృతం, అరబిక్ లాంటి చాలా భాషలలో పండితుడు. ఇంకా ఆయన తెలుగులో చాలా పుస్తకాలు రాశారు. వాటిలో చాలా పేరున్నది కాలభైరవుడు.
బాగుందమ్మా. ఒక్కోసారి అంతే కదా మనం రోజు చేసేవి కూడా ఎవరు చేశారు అంటే ఎవరు రాశారు కూడా మర్చిపోతూ ఉంటాం. చక్కగా గుర్తు చేస్తాం అందరికీ. మరి తర్వాత ఇప్పుడు శ్రీరామ్, నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు మనకు ఎవరు కాల్ చేసి సమాధానం చెప్పలేదు. సో మళ్ళీ ఒకసారి ఆ ప్రశ్నలు అడిగి వాళ్ళు కాల్ చేయాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్లు కూడా ఒకసారి చెప్తావా?
మీకు సమాధానం చెప్తే మీకు కాల్ చేస్తున్న మీకు కాల్ చేసిన నంబరు, నంబర్ యుఎస్ నుండి అయితే 484-364-3471, మళ్ళీ 484-364-3471, ఇండియా నుండి అయితే 988-555-5672, మళ్ళీ 988-555-5672. మరి ప్రశ్నలు మళ్ళీ చెప్తాను. మొదటిది దుర్బిణీని ఇంగ్లీష్లో ఏమంటారు? దానికి గల పర్యాయ పదం ఏమిటి? రెండో ప్రశ్న, విద్యులకని ఇంగ్లీష్లో ఏమంటారు?
హలో,
నా ప్రశ్నకి జవాబులు ఇవ్వండి.
విన్నారు కదండి మళ్ళీ ప్రశ్నలు, తప్పకుండా మీకు తెలిస్తే కనుక సమాధానం మాకు కాల్ చేసి చెప్పండి.
హలో,
ఈ సమాధానాలు మాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి. మా పిల్లల్ని ఇంకొన్ని కఠినమైన ప్రశ్నలు కానీ ఇంకొన్ని ప్రశ్నలు వెతకడానికి కానీ ఒక స్ఫూర్తిని ఇస్తాయి. కాబట్టి తప్పకుండా కాల్ చేసి చెప్పండి.
హలో,
తర్వాత వశిష్ట పాడతాడు పాట విందా.
హలో,
నేను పాడే పాట పేరు తులసీ దళములచే. ఇది త్యాగరాజ కీర్తన.
తులసీ దళములచే సంతోషముగా పూజింతు, తులసీ దళములచే సంతోషముగా పూజింతు, తులసీ దళములచే సంతోషముగా పూజింతు, తులసీ దళముల చే సంతోషముగా. పలుమారు చిరకాలము, పలుమారు చిరకాలము, పలుమారు చిరకాలము, పలుమారు చిరకాలము, పరమాత్ముని పాదములను పలుమారు చిరకాలము, పరమాత్ముని పాదములను తూ తులసీదళముల చేసంతోషముగా పూజింతు తులసీదళముల చేసంతోషముగా సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవగ సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవగ కరవీర మల్లికా సుగంధరాజ సుమముల్ కరవీర మల్లికా సుగంధరాజ సుమముల్ ధరణి వియోగ పర్యాయము ధర్మాత్ముని సాకేత ధరణి వియోగ పర్యాయము ధర్మాత్ముని సాకేత పురభాసుని శ్రీరాముని వరత్యాగరాజను తుని తులసీదళముల చేసన్ తోషముగా పూజింతు తులసీదళముల చేసన్ తోషముగా
చాలా బాగుందమ్మా వశిష్ఠ. మరి ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, చూద్దామా కాల్ తీసుకోగలమేమో. కాల్ కనెక్ట్ అయినట్లేదు. మరి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుని మళ్ళీ వద్దాం.
భీంప్లాస్ రాగంలో స్వరపరిచిన ఈ పాటని పాడుకోని వాళ్ళు, కంఠోపాఠం రానివాళ్ళు ఆ రోజుల్లో దాదాపుగా అరుదనే చెప్పారు. ఘంటసాల పాడిన ఈ పాటను తెరపై అక్కినేని నాగేశ్వరరావు అభినయించగా, మరో సన్నివేశంలో సావిత్రికి పీలీల ఇదే వరుసలో పాడారు. ఆనాటి సినీ గీతాలలో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా కుసుమాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. అంతేకాదు, ఓవైపు కవితా సుగంధాలు విరజిమ్ముతూ మరోవైపు కథాపరంగా పాడే పాత్రల వ్యక్తిత్వాలు సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపచేసేవి. సముద్రాల జూనియర్ను ఈ పాట గేయ రచయితగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు ఒక గంటలో స్వరపరిచారు.
కెలిమోహన రాగం ఒడిలో ఎలి మోహన రాగం జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడిలేచే కడలి తరంగం ఓ, పడిలేచే కడలి తరంగం వడిలో దడిసిన సారంగం, పడిలేచే కడలి తరంగం వడిలో దడిసిన సారంగం, సుడిగాలిలో జీవితమే ఒక నాటక రంగం, జీవితమే ఒక నాటక రంగం, అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం.
బాలగోకులం కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. మీరు ఈ కార్యక్రమం ఫిలడెల్ఫియా నుంచి వింటున్నారండి. ప్రతి నెల రెండవ శనివారం పొద్దున్న 10:30 నుంచి 11:30 వరకు అమెరికా కాలమానం ప్రకారం, ఇండియా కాలమానం ప్రకారం అయితే రాత్రి 9:00 నుంచి 10:00 వరకు. మరి కార్యక్రమంలో తర్వాత హైకూలు విందాం. నిహారిక కొన్ని హైకూలు తీసుకొచ్చింది మన కోసం. పోయిన నెల విన్న మాదిరిగానే కొన్ని హైకూలు విందాం. ఇవి తెలుగు భాషలో ఒక కొత్త ప్రక్రియ, ఈ మధ్యకాలం నుంచి 4-5 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రక్రియ అనుకుంటాను. మరి చెప్పమ్మా నిహారిక, నువ్వు తీసుకొచ్చిన హైకూలు.
మొదటి హైకూ, వాన వెలిసింది, రాలిన పూలు తేలుతున్నాయి చెట్ల ప్రతిబింబాల మీద. వాన వెలిసింది, రాలిన పూలు తేలుతున్నాయి చెట్ల ప్రతిబింబాల మీద.
హలో,
ప్రతిబింబాలు అంటే?
ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. వాన ఆగి వాన గట్టిగా పడడం వల్ల చాలా పూలు కింద పడిపోయాయి, కానీ చెట్టు కింద చాలా నీళ్లు చేరాయి, వాటిలో ఫ్లోట్ అవుతున్నాయి అవి. కానీ వాటిని చూస్తే చెట్టు రిఫ్లెక్షన్ మీద పూలు పూచాయేమో అన్నట్టు ఉంది. ఎంత బాగుందో కదా. రెండవ హైకూ, కలలో నుంచి వచ్చేశాను, అక్కడి వారు దుఃఖిస్తున్నారా? ఇది చూడండి, అసలు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా మీరు? ఎప్పుడైనా మీకు మంచి కళ వచ్చిందనుకోండి, మధ్యలో మెలకువ వస్తే అబ్బా అప్పుడే మెలకువ వచ్చేసిందా అని అనుకుంటాం కదా. మరి చెడ్డ కళ వస్తే అమ్మయ్యా అప్పుడే అయిపోయింది అనుకుంటాం. కానీ ఎప్పుడైనా మన కళలోకి వచ్చిన వాళ్ళు మనం వెళ్ళిపోయామేమో అని బాధపడతారేమో అని మీరు అనుకున్నారా? అలాంటివి మన ఊహకి కూడా అందవు. చాలా చాలా అద్భుతంగా ఉంది, బాగుంది కదా.
బాగున్నాయి అమ్మా. మరి తర్వాత ఒక హాస్య సంభాషణ విందాం. మరి స్మరణ్ కశ్యప్ ఇద్దరు కలిసి ఒక హాస్య సంభాషణ చెప్తారట, అదేంటో విందాం.
వేమన శతకం ఎవరు రాశారు?
తెలీదు సార్.
నేను ఇచ్చిన ప్రశ్నలో ఓ క్లూ ఉంది.
శతకం గారు సార్. శతకం కాదు సారా.
ఓకే, భలే పసిగట్టేశాడు కదా శతకం గారు రాశారని. ఓకే, మరి తర్వాత వశిష్ట మనకి రెండు వారాలుగా వినిపిస్తున్న దేతాల కథలోని ఈ వారం సంచిక విందాం. మరి ఈ వారం కొత్త కథ తీసుకొచ్చాడో లేకపోతే ఈ వారం కథలో సగం ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వారం కూడా మనకి ఇది దీంట్లో ఆలోచించేలాగా చేస్తాడో చూద్దాం.
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీదకి తిరిగెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విద్యాధికుడివైన నువ్వు భీకరమైన స్వర్ణంలో కష్టాలు నోడ్చుకుంటూ చాలా సాహసం చేస్తున్నావు.
వశిష్ట ఒక్కసారి మనం ఆగుదామా, ఎవరో కాల్ చేస్తున్నారంట మన కార్యక్రమానికి, కాల్ తీసుకొని మళ్ళీ కథలో పోదాం.
అలాగే. హలో
హలో, ఏమండి, నా పేరు విశ్వమోహన్ అండి, పిట్స్బర్గ్ నుంచి కాల్ చేస్తున్నాను.
ఓ, స్వాగతం అండి మా బాలగోకులం కార్యక్రమానికి స్వాగతం. అసలు ఈ రోజు కార్యక్రమం
బాగుందండి.
ధన్యవాదాలండి.
అవునండి. ఓహో, చాలా చాలా చక్కగా పాడుతున్నారు పిల్లలందరూ, చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, వినడానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉందండి, చాలా బాగుంది.
ధన్యవాదాలండి, మీరు మాకు ఈ కార్యక్రమంలో ఈ రోజు మొదటి కాలర్, ఎంతో సంతోషం విని.
చాలా సంతోషం అండి. అదే ఇందాక పిల్లలు అడిగిన ప్రశ్నలకి ఒక దానికి నాకు సమాధానం తెలిసేమో అనిపించి చేస్తున్నాను అన్నమాట. అది కాకుండా మీ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నారని చెప్పడానికి కూడా చేద్దాం అనిపించింది.
సరే అండి, మరి సమాధానం ఏ ప్రశ్నకు మీకు తెలుసు? శ్రీరామ్ వింటున్నావమ్మా? సమాధానం అంకుల్ చెప్తున్నారు, మరి విను, విని కరెక్టా రాగా చెప్పు.
విద్యుల్లత అని అడిగావు కదమ్మా, విద్యుల్లత అంటే మల్లెతీగ. అది కాకపోతే ఇంకో ఇంకో ఛాన్స్ ఇవ్వమరి నాకు.
మల్లెతీగ అంటున్నారు, మరి సమాధానం కరెక్టా?
కాదండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి.
ఎలక్ట్రిక్ వైరా?
కాదండి.
కాదా? ఓకే ఓకే,
మరి సమాధానం నువ్వు చెప్పేస్తావా? సరైన సమాధానం
విద్యుల్లత అంటే లైట్నింగ్.
లైట్ ఏంటమ్మా?
లైట్నింగ్.
ఓకే ఓకే, చాలా బాగుందమ్మా, చక్కటి ప్రశ్న అడిగావు. సరే, మీ కార్యక్రమాన్ని కొనసాగించండి, ఇంకో చాలా బాగుందండి వినడానికి.
ఓకే, మరి మీరు ఈలోపు ఇంకా మాకు ఇంకొక పావుగంట 20 నిమిషాలు కార్యక్రమం ఉంది, ఈలోపు మా మొదటి ప్రశ్న సమాధానం ఆలోచించండి, తెలిస్తే కనుక మళ్ళీ కాల్ చేయవచ్చు మీరు.
తప్పకుండానండి.
ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి, ఉంటానండి.
ఓకే, మరి వశిష్ట నువ్వు మరి కథ ఇందాకే కదా మొదలు పెట్టావు, మళ్ళీ మొదటి నుంచి చేస్తావా? చెప్తావా?
చెప్తాను. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీదకి తిరిగెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విద్యాధికుడివైన నువ్వు భీకరమైన శ్మశానంలో కష్టాలను నోడ్చుకుంటూ చాలా సాహసం చేస్తున్నావు. నువ్వు చేస్తున్న ఈ పనిని ఎవరు చేయమన్నారో వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకోవటం లేదనే అనుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి వాళ్ల వలలో చిక్కిన అనంతుడు అనే ఒక అతని కథ చెప్తున్నాను, శ్రమ తెలియకుండా విను అని మొదలుపెట్టాడు బేతాళుడు. పూర్వం మందారకము అనే దేశాన్ని సక్కరుడు అనే రాజు పరిపాలించేవారు. విరజుడు సత్కారుడి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసు రాగానే రాజు గోవిలుడనే గురువు గారి గురుకులానికి పంపించాడు. గురుకులంలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో ఒక్క అనంతుడు విద్యార్థి అనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరజుడి రాజకుమారుడనే భయంతో కొంచెం దూరంగా ఉండేవారు. అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని పలకరించి స్నేహంగా ఉన్నాడు. అనంతుడు అంటే విరజుడికి కూడా నచ్చడంతో వారి స్నేహం పెరిగింది. విరజుడు తన రాజకుమారుడు అన్న అహంకారంతో అప్పుడప్పుడు అనంతుడి మీద మరియు ఇతర విద్యార్థుల మీద అధికారం చలాయించేవాడు. అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుడితో బాగా ఉండేవాడు. విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒక్క ముక్క తలకెక్కేవి కావు. అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడకుండా ఖాళీగా ఉన్నప్పుడు అనంతుడిని చెప్పమనేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు తెచ్చుకోకుండా 1కి 4 సార్లు అవన్నీ చెప్పేవాడు. ఇది చూసిన గురువు గారు విరజుడిని పరీక్షించాలని అతన్ని కూడా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. చక్కటి జవాబులు చెప్పాడు విరజుడు. దానికి గురువు గారు చాలా సంతోషించారు. తర్వాత విరజుడు అనంతుడితో, అనంత, ఈరోజు గురువు గారు నన్ను ప్రశ్నించారంటే అది నీ వల్లే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజును అవ్వగానే నిన్ను నా ప్రధానమంత్రిగా చేసుకుంటాను అని అన్నాడు విరజుడు. విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గురువుగారు అంటే గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి విరజుడిని మెచ్చుకుంటూ, కృతజ్ఞత మనిషికి చాలా అవసరం, ఇచ్చిన మాటను నిలబెట్టుకో విరజుడు అని చెప్పారు. ఆ తర్వాత విరజుడు తన అహంకారంతో అనంతుడిని లెక్క పెట్టడం మానేశాడు. అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం అయ్యేసరికి విరజుడు తనిచ్చిన మాట గురించి పూర్తిగా మర్చిపోయాడు. అనంతుడి విద్యాభ్యాసం ఇంకా కొనసాగించాలని చెప్పగానే గోబిలుడు ఇంకో గురువు గారి దగ్గరికి పంపించారు. ఆ తర్వాత విరజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు. అతడు రాజవ్వగానే ఇచ్చిన మాట మర్చిపోయి తన మాటకి ఎదురు చెప్పని సుప్రతీకుడు అనే వాడిని తన ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు. ఇద్దరికీ సరైన ఆలోచన లేక ప్రజలని చాలా సమస్యలలో పెట్టారు. ఇదంతా తెలిసిన పొరుగురాజు ఈ రాజ్యం మీద దండెత్తాలని అనుకున్నారు. అది విరజుడికి తెలిసింది. తన మంత్రిని సలహా అడిగాడు. సుప్రతీకుడు, భయం ఎందుకు ప్రభు? మనం మరింత మందిని చాలా డబ్బిచ్చి సైన్యంలో చేర్చుకుని మనమే ముందుగా ఆ పొరుగురాజు మీదకి వెళ్దాం అని అన్నాడు సుప్రతీకుడు. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని అన్నాడు విరజుడు. దానికి మంత్రి నవ్వి, దానికి కూడా ఒక ఉపాయం ఉందిలే. యక్షిణి పర్వతం గురించి మీకు తెలుసా? ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయం ముందున్న కోనేటి మధ్యలో వేగంగా తిరిగే ఒక సుడిగుందం ఉంది. ఆ సుడిలోకి నిస్వార్థపరుడు మరియు సకల విద్యా పారంగతుడు అయిన యువకుడు ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను గెలిస్తే అతడికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి అని అక్కడ రాసిందిట. అలాంటి యువకుడిని మనం చూడాలి. అలాంటి ఒక యువకుడు ఆరావళి పర్వత ప్రాంతంలో కృష్ణచంద్రుడు అనే గురువు దగ్గర అన్ని శాస్త్రాలు చదువుకొని ఆరితేరాడు. అతని పేరు అనంతుడు. అతను గొప్ప సాహసి అని తెలిసింది. మనం ఆ అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిణి శైలికి వెళ్ళమని అడుగుదాము, ఏమంటారు అని అడిగాడు సుప్రతీకుడు. అనంతుడి పేరు వింటూనే ఉలిక్కిపడ్డాడు విరజుడు. అతన్ని పిలిపించమని భటులకు చెప్పాడు. అతను రాగానే రాజు అతనికి అంతా చెప్పాడు. విన్న అనంతుడు, మీ కోరిక ప్రకారం యక్షిణి శైలానికి తప్పకుండా వెళ్తాను అని అన్నాడు. వెంటనే అనంతుడు యక్షిణి శైలానికి వెళ్ళి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అనంతుడితో వెళ్ళి కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు తిరిగి వస్తూ కనిపించాడు. అతని పరాక్రమాన్ని చూసిన విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, నాకు నవనిధులు సాధించి పెట్టావు, నాకు చాలా సహాయం చేశావు కదా, నీకేం కావాలంటే అది కోరుకో అని అన్నాడు విరజుడు. అప్పుడు అనంతుడు ఏమన్నాడంటే, మీరు పూర్వం గురుకులంలో చెప్పినట్లుగా నన్ను మంత్రిగా చేయండి. వెంటనే మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, తప్పకుండా నిన్నే మంత్రిని చేస్తాను అని అన్నాడు విరజుడు. నువ్వు ఈ మాట చెప్తే అదే జరుగుతుంది ఇప్పటి నుంచి అని చెప్పాడు. బేతాళుడు ఈ కథ విక్రమార్కుడికి చెప్పి, రాజా, నిధి సంపాదనలో విరజుడి స్వార్థం తేట తెల్లము అవుతోంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడు సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా ఉంది. అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధులని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ అడగకుండా వెళ్ళిపోవాలి, లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీకాక ఇదీకాక మంత్రి పదవి కోరటం ఏమన్నా బాగుందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావా? నీ తల పగిలిపోతుంది అని అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు,
అనంతుడు మొదటి నుంచి రాజక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు. అందుకే అతడు ప్రజల క్షేమం కోరి దేశరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉందన్న గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేశభక్తి, రాజకీయ పరిజ్ఞాతని చాటి చెబుతుంది. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమయ్యి మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు. అదండి ఈ నెల కథ. మళ్ళీ వచ్చే నెలలో ఇంకో కథతో మీ ముందుకు వస్తాను.
చాలా బాగుంది వశిష్ట కథ, చక్కగా ఆలోచింపజేసింది ప్రశ్న కూడా, చివరి ప్రశ్న. మరి ఇంకా కొంచెం సమయం ఉంది, మరి మనకి ఇంకా ఎవరన్నా పాట పాడతారా, ఏమన్నా పద్యాలు చెప్తారా? శ్రీరామ్ పద్యం చెప్తావా?
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబావు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరక మండుము, తద్యము సుమతి.
బాగుంది, ఇంకెవరన్నా చెప్తారా? పాట పాడతా?
నేను ఒక కథ చెప్తాను.
చెప్పు.
ఒకరోజు రెండు పిల్లులు ఉన్నాయి. ఆ పిల్లులిద్దరూ మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నారు, రోడ్డు మీద పాకుతున్నారు. అక్కడ ఒక రొట్టెను ఒక కనపడింది. ఒక పిల్లేమో దాన్ని వెళ్ళి తీసుకుని తినబోయింది, తినబోయింది. రెండో పిల్లి, అదేమిటి, నేనే దాన్ని ముందు చూశాను, అది నేనే అది తినాలని చెప్పింది. కానీ రెండో పిల్లి, కాదు నేనే దీని దగ్గరికి ముందు వచ్చాను, నేనే తినాలి అనంది. ఆ పిల్లలిద్దరూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. మధ్యలో ఏమో ఒక కోత వచ్చింది. ఆ కోత ఏమో ఈ పిల్లులని చూసి, మీరు దేని గురించి దెబ్బలాడుకుంటున్నారు అని అడిగింది. పిల్లులేమో ఏం జరిగిందో అంతా చెప్పారు. అప్పుడు కోతి, సరే అయితే నేను నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పింది. ఆ రొట్టె ముక్క తీసుకుని రెండు ముక్కలలోకి చేసింది. కానీ అప్పుడు ఏమందంటే, ఓహో కానీ ఈ ముక్క ఆ ముక్క కంటే కొంచెం పెద్దగా ఉంది అని చెప్పి పెద్ద ముక్క నుంచి కొంచెం తింది, కొంచెం కొరుక్కుంది. కానీ అప్పుడు రెండో ముక్క పెద్దగా ఉందని చెప్పి దాని నుంచి కూడా చిన్న ముక్క కొరికింది. అలాగా రొట్టంతా కోతే తినేసింది. పిల్లులకేమో కొంచెం కూడా రాలేదు. ఈ కథకి నీతి ఏమిటంటే, ఈ కథకి నీతి ఎవరన్నా చెప్తారా?
నువ్వే చెప్పేసే. ఓకే, స్వార్థ పనులు చుంటారు చుట్టుపక్కల, మనం చూసుకోవాలి కాబట్టి. భలే చక్కగా మోసపోయినాయి కదా కోతి చేతిలో. మరి అదండి ఈ వారం మీకు అందించిన మా కార్యక్రమం, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మరి మనకి ఇంకా ఒక ప్రశ్న, శ్రీరామ్ మనకు సమాధానం ఎవరు చెప్పలేదు, మరి ఆ మొదటి ప్రశ్నకి సమాధానం చెప్తావా?
బుద్ధిని అంటే తెలుసుకో, దానికి గల పర్యాయ పదం ఏమిటంటే దూరదర్శిని. దూరదర్శిని
అవ్వండి సమాధానాలు. దుర్భిణి అంటే దూరదర్శిని, లేదంటే టెలిస్కోప్. తర్వాత విద్యుల్లత అంటే లైట్నింగ్. మరి మళ్ళీ వారం ఇంకా కొన్ని పదాలతో మేము ముందుకు వస్తాం. మరి ఇక ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుందాం. అందరూ ఒక్కసారి జేజే చెప్పండి.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం ఫిబ్రవరి 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
My media, the voice of India. My media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.